తిని ఇలాంటి పేర్లు పెట్టాడు ఆవులకి. ఈ ఆవులు అడవిలో దూరంగా వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు వచ్చి దూడలు కనపట్టలేదు ఎక్కడికి వెళ్ళిపోయాయో అనగానే చిరునవ్వు నవ్వి మీకెందుకు ఆ దూడలు ఎక్కడికి వస్తాయి అని వాటి పేర్లు పెట్టి పిలిచేవాడు. పిలవగానే ఆవులు పరిగెత్తుకొచ్చేసేవిట. ఎంత బాగా రాశాడో పోతన గారు అక్కడ పద్యం. రా పూర్ణ చంద్రిక రా గౌతమీ గంగ రమ్ము భగీరథ రాజతనయ్యా రా భారతీ దేవి రా సర్వమంగళ రా మనోహారిణి రా శుభాంగి రా శ్రీ మహాలక్ష్మి రా భారతీ దేవి రమ్ము మందాకిని రమ్ము సురభి అనుచు మరియు కలుగు ఆఖ్యలు గలగోవులడవిలోన దూరమందుమేయ ఘనగభీర భాష కడునొప్ప చీరు ఆభీర జనులు పొగడా పెంపు నెగడా. మంచి కంఠమెత్తి, అందుకే ఘన గభీర భాష, మేఘగంభీర స్వరంతో శ్రీ మహాలక్ష్మి పూర్ణచంద్రిక మందాకిని సర్వమంగళ మంగళదేవత భారతీదేవి శుభాంగి భగీరథ రాజపుత్రి అని రకరకాల పేర్లతో దూడల్ని పిలుస్తూ ఉంటే ఎక్కడో దూరంగా అడవిలో చెట్ల కింద ఉన్న గడ్డి మెయ్యడానికి వెళ్ళిన ఈ దూడలు పరుగు పరుగు పరుగులు వచ్చేసేవి. ఏ దూడ పేరు పెట్టి పిలిస్తే ఆ దూడలో వచ్చేయటం, కృష్ణుడి చుట్టూ తాంబ అంబ అని గిరికీలు కొట్టి నాలుకతో ఆయన వీపుని పాదాలని నాకేసేవి. అంత ప్రేమగా పెంచాడు ఆయన, ఆ పేరుతో పిలిస్తే వచ్చేవిట. కుక్కలోనూ ఇంకోటి రావడమే ఉంది, టామీ అంటే ఏమి అని వచ్చి నాకడం కాదు. అంత అందమైన ఆవులు, ఆ పవిత్రమైన గోవులు పేరుతో పిలవగానే వచ్చి నాకేవి. అందుకని జ్ఞానులు ఎప్పుడూ ఆవులకు అలా పేర్లు పెడతారనమాట. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అందం ఉన్నది. ఇప్పుడు ఈ గోపాలుడు అలాగే ఆవులకి పేర్లు పెట్టాడు. కొత్త ఆవు విషయం మర్చిపోయి మిగతా ఆవులన్నిటికీ పేర్లు పెట్టాడు కనుక అవి ఎక్కడన్నా ఉంటే పిలిచేవాడు. ఈ కొత్త ఆవు ఏం చేసింది, దూడతో కలిసి ఇతని కళ్ళు కప్పి రహస్యంగా పుట్ట దగ్గరికి వెళ్ళిపోయింది. పుట్ట పైభాగంలో నిలబడింది. సరిగ్గా ఆవు రావగానే శ్రీ మహావిష్ణువు అలా నోరెత్తాడు. ఆ పుట్టపైన ఉన్న రంధ్రం దగ్గర పొదుగు పెట్టి టిక్కన పాలు అందులో కురిపించేసిందిట. వర్షం కురిపించినట్టుగా, మేఘం వర్షించినట్టుగా స్వామివారు అలా నోరు తెరిచారు. తెల్లని పాలు, నల్లని స్వామి మూతి మీద ముఖం మీద పడుతూ ఉండగా గడగడ గడగడ తాగేసి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ కూర్చొని తపస్సు మొదలెట్టాడు. ఆయన ఆకలి తీరిపోయింది. అమృతక్షీరం అది, బ్రహ్మదేవుడు ఆయన. బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చే పాలు అమృతం కాక సామాన్యమైన ఉంటాయా? పరమాత్మనికి మరొక పరమాత్మ ఆయన కొడుకు ఆకలి తీర్చాడు. ఆ మహాదృశ్యాన్ని చూసి లక్ష్మీదేవి కొల్హాపురం నుంచి దివ్య దృష్టితో, మా ఆయన లీలలు మళ్ళీ నాకు చిత్రంగానే ఉంటాయి. సకల లోకాలకి అమృతం వంటి దృష్టితో ఆకలి తీర్చే నా స్వామి కొడుకు ఆవై పాలు కురిపిస్తూ ఉంటే ఆ పాలు తాగి చాలు అని మూతుడుచుకుని తపస్సు చేస్తున్నాడు. ఏమిటో మా స్వామివారి యొక్క లీల, జయ శ్రీమన్నారాయణ అని భక్తితో నమస్కారం చేసుకుంది ఆవిడ. దూడతో కలిసి మళ్ళీ ఆవు యథాప్రకారంగా వచ్చేసింది. ఇవేమీ గోపాలుడు ఎరగడు. సాయంకాలం వెళ్ళగానే అన్ని ఆవులాగి ఈ ఆవు దగ్గరకు కూడా వచ్చి పాలు పెతకపోతే ఒక తండ్రి అనేది ఒక చుక్క పాలు లేవు. దాంతో ఈయనకి మతిపోయింది. అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. రాజపత్ని దగ్గరికి రాగానే, ఒరే కొత్త ఆవు దగ్గర నుంచి పాలు తెచ్చావా? పొద్దుటి నుంచి నేను ఆకలితో మలమల మాడిపోతున్నాను, ఉపవాసం ఉండి మరీ పాలు తాగాలని చూస్తున్నాను అందిట ఆవిడ. ఆవిడకి ఏకాదశి ఆ రోజు. ఎందుకని ఆవు పాలు ఎప్పుడు వస్తాయా అని పగలంతా తినడం మానేసింది. ఆవు పాలు మీద అంత వ్యామోహం అనమాట. ఒక్కొక్క చోట్ల మంచి పిండి వంటలు చేస్తారు, అలాంటప్పుడు టిఫిన్ తినకుండా పెడితే ఎంత బాగుంటుందో తెలుసా? టిఫిన్ తిననుకుండా తినలేరు మీరు, అందుకని పెద్ద సమస్య. ఇప్పుడు ఈవిడ పొద్దున్నుంచి ఏమీ తినకుండా పాల కోసం ఎదురు చూస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి వీడు సిగ్గుపడి తల వంచట్ల, వంచిన తల ఎత్తలేదు. దాంతో ఆవిడ పాలు పాలు అంటూ ఉంటే తలకాయ వంచుకుని ఎత్తవేమిరా అంది. ఏం చెప్పనమ్మా, కొత్త తన్నింది. ఎక్కడ తన్నింది? మూతి మీద తన్నిందమ్మా. ఎందుకు తన్నింది? ఏమో పాలు లేవు పొదుగులో, బలాత్కారంగా పెతకపోతుంటే తన్నింది. అనగానే తెల్లబోయి, నిన్నగాక మొన్న పుట్టిన దూడ ఉన్న ఆవు పాలు ఇవ్వకపోవటం ఏంటి? ఒరే నాకు నీ మీద అనుమానం, ఈ మధ్య నీ వ్యవహారంలో మార్పు వచ్చింది, కొంప తీసి రహస్యంగా నువ్వు తాగేసావా అంటే, రామరామ నేనెక్కడ తాగుతాను తల్లోయ్, కృష్ణకృష్ణ అన్నాడు పైగా వాడు, నేనెక్కడ తాగుతాను అన్నట్టే. రేపు గనక పాలు తేకపోయావో నీ సంగతి చూస్తాను అన్నది ఆవిడ. వీడికి ఆ రాత్రి అంతా కునుకు పెడితే ఒట్టు. అమ్మగారు ఎన్ని మాటలు అన్నారు, ఎంతకాలం నుంచి నేను ఈ అమ్మగారికి గోసేవ చేసి పెడుతున్నాను, ఒక్కనాడన్నా నన్ను ఆవిడ పన్నెత్తి ఏమన్నా అందా పరమ పుణ్యాత్మురాలు. ఆవిడకి వాడు నా మీద కోపం వచ్చింది, కోపం రావడానికి మూల కారణం ఈ ఆవు దొంగావు. తెల్లగా అందంగా ఉంది కానీ తెల్లగా ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు అనుకుని కసిగా, అసలు ఇంతకంటే నల్లావే బాగుందమ్మా, ఈ తెల్లావు వచ్చిందన్న పేరే కానీ ఒక్క చుక్క ఇవ్వలేదు. ఎన్ని తిట్లు తిట్టింది పెద్ద ఆవిడ. సరే దీని సంగతి రేపు చూస్తాననుకున్నాడు. మర్నాడు ఏం చేశాడు, కాపలాగా వెళ్ళేటప్పుడు తాళ్ళు ఒక గొడ్డలి ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళాట. ఆవులన్నింటినీ వదిలాడు రోజులాగే. ఇప్పుడు తెల్లావు మీదే దృష్టి పెట్టాడు. అందరూ అలా అలా చూస్తున్నారా లేదా, ఆవులన్నీ తనకే చూడడం లేదా అనుకుని కాసేపు దొంగచూపులు చూసుకుంది ఆవు. తక్కిన ఆవుల చూపు తన మీద పడడం లేదు అని తెలియగానే గోపాలుడు కూడా తన చూడకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడని భావించి ఈ ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ గోపాలుడు చాలా తెలివైన వాడు. వీడు నిద్రపోట్లా అలా కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఈ కళ్ళు మూసుకునే వాళ్ళలో ఎవరు నిద్రపోతున్నారో ఎవరు నిద్రపోరో ఏం తెలుస్తుంది? ఇప్పుడు పురాణం వింటున్న వాళ్ళలో కొంతమంది ఇలా కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు నిజంగా తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నారో చిన్మయత్వంతో కళ్ళు మూసుకున్నారో వాళ్ళలో దూరగలమా మనం తెలుసుకోగలమా? పక్కవాడు ఇలా డొక్కలో పొడిస్తే అప్పుడు తెలుస్తుంది వాడు నిజంగా కళ్ళు మూసుకున్నది పురాణం వింటున్న ఆనందంతో లేదా పురాణం వినడానికి వచ్చే ముందు లోపల వేసుకున్న సరుకు వల్ల అనేది అంత తేలిక కాదు కదా తెలియటం. వీడు కళ్ళు మూసుకున్నాడు కదా నిద్రపోయాడు అనుకుని ఆవు పరిగెత్తింది. వీడు వెంటనే లేచి, అమ్మ గోవా, నా కళ్ళు కప్పి ఎక్కడికి పోతున్నావే అని గొడ్డలు పుచ్చుకుని కూడా పరిగెత్తాడు. ఈ ఆవు ఇతడు చూస్తూ ఉండగా దూడతో పాటు వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళింది. ఆ పుట్టలో పాలు పోస్తుంటే దొంగగోవు ఎంత పని చేస్తోంది పోని, ఆ పాలేదో తక్కిన ఆవులకి పోసినా ఏదన్నా ఏ జీవుల కింద పోసినా ఉపయోగం, అన్యాయంగా పుట్టలో పోస్తోంది దీని పొట్ట పగలగొట్ట అనుకుని కోపం పట్టలేక, నిజానికి వాడికి అంత కోపం ఆవుల మీద రాదు, వాళ్ళ అమ్మగారు నిన్న కొంచెం వాట్లు పెట్టారు కదా, ఆ కసి ఈ కసి వచ్చాయి, పూర్వజన్మ కర్మ ఒకటి ఉంది కదా, మాధవుడితో సాంగత్యం ఒకటి ఉందిగా, ఆ సాంగత్యం వీడికి క్రోధం తెప్పించింది. వెంటనే గొడ్డలెత్తి ఆ గోవును ఒక్క దెబ్బ కొట్టుపోయాడు. అసలు నిజంగా ఆవు తప్పు చేస్తే మాత్రం గొడ్డలతో కొట్టేయటమే, అది ఆవు దాన్ని కర్రతో కొట్టడమే తప్పు అంటే అటువంటిది ఏకంగా గొడ్డలతో కొట్టడానికి సిద్ధపడ్డాడు. గొడ్డలు ఎత్తాడు, ఒక్క దెబ్బ కొడితే ఆ ఆవు తల తెగేదే. తక్కన శ్రీ మహావిష్ణువు కింద నుంచి రివ్వున పొట్టలోంచి పైకి లేచి ఆవుని పక్కకు తోసి ఆ గొడ్డలకు అడ్డంగా తన తల పెట్టాడు. ఆ గొడ్డలు అలా దిగిపోయింది తనకి అడ్డంగా, ఇలా పాపిట్లో దిగిపోయింది, రాలేదు గొడ్డలు అసలు, అంత బలంగా విసురుగా దిగిపోయింది. ఒక్కసారి కట్లు కొట్టేవాడు గొడ్డలతో కొడితే అందులో దిగిపోతే అది లాగడానికి వాడు కూడా యాతన పడతాడు తెలుసా, ఇలా లాగాలంటే అలా దిగిపోయింది. ఒక్క దెబ్బకి రక్తం చిమ్మన గ్రోవి నుంచి బయటకు వచ్చినట్టు బయటకు వచ్చేసింది. పిచ్చికారీ గొట్టాలతోటి రంగులు కొట్టుకుంటారు కదా హోలీ పండుగ నాడు, ఆ గొట్టంలోంచి బయటికి ఎర్రని కుంకం వచ్చిందా అన్నట్లుగా ఈ గాయం నుంచి రెత్తురు బయటకు వచ్చింది. వీడి కళ్ళు బైర్లు గమ్మే, మతిపోయింది వాడికి, ఎంత పెద్ద పొరపాటు చేశాను అయ్య బాబోయ్ అనుకున్నాడు. వాడికి ఆ రక్తం చూడగానే ఒక రకమైన భయం వచ్చేసిందిట. వెంటనే ఆ హరి మూఢుడా, పిశాచోభవ అన్నాడు. చూస్తూ ఉండగా వాడి శరీరం అంతా నల్లగా మారిపోయింది, నెత్తి మీద జుట్టంతా జుంజురు మారిపోయింది, గిరజాల జుట్టుతో ఏతాకులు లాంటి ఓ భయంకరమైన జుట్టు వచ్చేసింది, రోట్లో కూరలు వచ్చేసాయి, కరుగుడ్లు బయటకు వచ్చాయి, శరీరం అల్లాడిపోయింది, ప్రేతాత్మగా మారిపోయాడు వాడు. వాడు టక్కన లేచిపోయి కాళ్ళ మీద పడి, స్వామి ఇదేం అన్యాయం, నేనేదో పొరపాటు చేస్తే మాత్రం నీలాంటి కరుణాస్వరూపులు నాకు ఎంత శిక్ష వేస్తారనగానే వెంటనే స్వామివారు జాలిపడిపోయాడు. ఒరే నాయన, నువ్వు నిజంగా నన్ను కొడితే నేను నిన్ను శపించేవాడిని కాదు, ఇప్పుడు నువ్వు కొట్టింది నన్ను కాదు నా గోవుని, నా శరీరం గోవులకి గోపాలులకి అంకితం, నేను గోపాలుండే పుట్టాను, ఎందుకో తెలుసా, గోవు గోపాలుడు ఈ ఇద్దరికంటే పూజ్య వస్తువులు లోకంలో లేవని చెప్పడానికి, అటువంటిది నేను పూజించే గోవుల్ని క్షణికోద్రేకంతో గొడ్డలతో కొట్టబోయావు, నిజంగా నువ్వు కొట్టుంటే ఇది వరకు చేసిన పాపాలకి కొన్ని కోట్ల కోట్ల పాపములు అసంఖ్యాకంగా నీకు చేరేవి, ఇక నిన్ను ఎన్ని యుగములైనా ఎవరూ కాపాడలేరు, అందుకే గోవుని పక్కకి తప్పించి ఆ దెబ్బ నేను తిన్నాను, అయినా పర్వాలేదు నువ్వు నా కాళ్ళ మీద పడ్డావు అందుకని నిన్ను క్షమిస్తున్నాను, నీకు ఈ కర్మ ఎందుకు వచ్చిందంటే, పూర్వజన్మలో ఒక పండితుణ్ణి కూర్చోబెట్టి కావాలని కళ్ళు దాగించి మాంసం తినిపించావు. ఆ పాపమే ఛాయారూపంలో నిన్ను పట్టుకుని అనవసరంగా నిన్ను క్రోధోద్రిక్తుణ్ణి చేసింది. దాంతో నువ్వు ఆవును కొట్టబోయావు. ఆ పాపం నీకు తగలకుండా నేనే ఆ దెబ్బతిని నిన్ను రక్షించాను. భయపడకు. శీఘ్రకాలంలో ఈ కలియుగంలోనే ఇక్కడున్న ఒకనొక పర్వత ప్రాంగణం దగ్గర నాకు కళ్యాణం జరుగుతుంది. నా పెళ్ళి జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి చూసావా, వెంటనే నీకు విముక్తి. నన్ను నా భార్యని చూడు, చూచి ప్రదక్షిణ చెయ్యి. నీకు పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది, శాశ్వత వైకుంఠము ఇస్తాను అనగానే, స్వామి ఇంత దెబ్బ తగిలింది కదా, నువ్వు బతుకుతావా? బతికితే మాత్రం నీకు ఇంత దెబ్బ తగిలిన తర్వాత పిల్లని ఎవరిని ఇస్తారా? ఉట్టుట్నే నన్ను ఏడిపిస్తున్నావంటే, లేదురా బాబు ఈ దెబ్బలు నన్ను ఏం చేస్తాయిరా, పర్వాలేదు నేను బతుకుతాను, నా కోసం ఇప్పటికే పిల్ల పుట్టి పెరుగుతోందిలే, కంగారు పడకు అనగానే, ఏమో నిన్నే నమ్ముకున్నాను, ఆ పిల్ల నీకు అంట ఎప్పుడు పుడుతుందో, నీ పెళ్ళి ఎప్పుడు దొరుకుతుందో, ఆ పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడు ప్రదక్షిణ చేస్తానో, అయ్యో ఇదేమిటి శరీరం ఇలా అయిపోయింది, శరీరం గాల్లో తెలిపోతుందట, గాల్లో తేలినట్టుంది, పిశాచ అని వేరే పాటలు అందుకే రాసి ఉంటారు, ఇలా తేలిపోయినట్టున్నాను, భయంకరంగా ఉంది ఆకారం అంతా, ఈ బొజ్జం ఏమిటి అని పాపం వాడు గొల్లును గోలబెట్టి పరుగు పరుగుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమేవో అన్నాడు. ఆ లోపల ఉన్నవాడికి ఏం అర్థం కాక బయటకు వచ్చి ఎవర్రా అంది. వీడు ఎదుర్కొంటా నిలబడి నేనేమన్నాడు, ఏకంగా తాడి చెట్టు అంత పొడుగ్గా ఇల్లా, నేనే వచ్చానంటూ వీడిలా చేతులు ఊపుతూ ఉంటే ఆ పిశాచారు చూసి ఆవిడ అడిలిపోయి, బాబోయ్ బాబోయ్ లోపలికి వెళ్ళి కొడుకుని పిలిచి, బయట పిశాచి వచ్చింది రోయ్, అడిలిపోతున్నాను రోయ్, దాన్ని సాగనంపు రోయ్ అంటే వాడు కూడా వచ్చేట, ఒరే కొడుకు అనగానే, ఎవడో వాడెవడో కొడుకు అని పిలిచి మరీ చంపేస్తున్నాడు అని వీడు కూడా లోపలికి వచ్చేట. చివరికి వీళ్ళిద్దరూ కలిసి భూతప్రేత పిశాచాలకు ఉచ్చాటన మంత్రాలు ఉంటాయన్నమాట, ఉచ్చాటయ్య ఉచ్చాటయ్య భూతప్రేత పిశాచాలు తొలగాలి తొలగాలి అని ఆవు పేడ అది పట్టుకొచ్చి మీదేస్తే వీడు హడిలిపోయి, నేనే నీ మొగుడు అనగానే, నువ్వు నా మొగుడు వెంటి బాబోయ్, నా మొగుడు బంగారంలో ఉంటాడు, నల్లగా నిగనిగలాడిపోతూ అందంగా ఉండే మాయన ఎక్కడా, ఈ పొడుగు తాడి చెట్టు రూపం ఎక్కడా అంది ఆవిడ. వీడికి తల ప్రాణం తొక్కొచ్చింది, స్వామి నన్ను ఎంత అన్యాయం చేసావు, బంగారం లాంటి నా పెళ్ళం అసహించుకుంటుంది, కొడుకు అసహించుకుంటున్నారు అని బాధపడుతూ ఉంటే, అప్పుడు నారదుడు వచ్చి, నిజంగా వాడు నీ మొగుడేనమ్మా, వాడి మీద భూతప్రేత పిశాచ మంత్రాలు ప్రయోగించుకోండి, చంపేయకు, వాడు నీ భర్త అని జరిగిందంతా చెప్పగానే ఆవిడ, భర్త అయినా సరే భర్తగా ఉంటే ఆదరిస్తాం, కానీ ఇలా పిశాచంగా ఉంటే నేను చూడలేకపోతున్నా, నాకు భయం వేసిపోతుంది, నారదయ్య నీకు పుణ్యం ఉంటుంది, నారదయ్య పైగా ఆయన, ఓ నారదయ్యో ఈ శాప విముక్తి అయ్యేదాకా ఆ గొడ్ల చౌళ్ళు ఎక్కడా దాక్కోము, నాకు కనబడకద్దు, నేను తట్టుకోలేను, బతికుంటే మొగుడు కానీ సత్యాక మొగుడే ఉంటుంది ఆవిడ. ఇప్పుడు మీకు సత్యం అర్థమైందా, మనం ఎంత సంపాదించినా చక్కగా ఇలా సీట్లో కూర్చుని పురాణం చెబితే ఆదరిస్తారు, కానీ వీడు చచ్చిపోయాక ఈ శవంతో పాటు కూడా పెడతారా, లేకపోతే ఒక క్షణం బతకలేను అంటుంది, కానీ ఈ నిజంగా చచ్చిపోతే ఆయనతో పాటు నేను ఎక్కడ పోతానులేండి అంటుంది, కానీ ఆయనతో పాటు శ్మశానానికి వెళ్ళి ఆ శవం మీద పడిపోతానంటుంది అనలేదు. ఎంత ప్రాణం తీపండి, ప్రాణం మీద ప్రతి వాడికి తీపి ఉంటుంది, ప్రాణం పోయాక ఈ భర్త లేదు భార్య లేదు, మా ఆయన లేకపోతే ఒక్క క్షణం బతకలేను, నేను తిండి తిన్ను అని ఏడ్చిన ఎంతోమందినే చూశా, ఆయన చచ్చిపోయిన కాసేపటికి కాఫీ పట్టండి, కాఫీ తాగకపోతే ఆడవడానికి ఓపిక లేదే అని ఆయన శవానికి ఎదురుకుండా కూర్చుని చెంబుడు కాఫీ తాగుతుంది. మళ్ళీ ఆ శవాన్ని పక్కకి తీసేలోపు లోపలికి తీసుకుపోయి కొంతమంది ఏడవడానికి ఓపిక కావాలి లోపలికి రావని రహస్యంగా ఇడ్లీ పెడతారు, వాళ్ళందరూ ఎదుర్కొనే పెడితే బాగుంటుంది కదా, ఈ నాలుగు ఇడ్లీ తిని మళ్ళీ వచ్చి ఏమండి, ఒరే ఆయన చేతికి వాచి ఉందో లేదు చూడరోయ్, అది తీసేరోయ్ అంటూ అది కొడుకుతోటి, ఓ చోట శవం భర్త పడున్నాడు, ఈ ఏడుపు మధ్యలో మీ నాన్న చేతికి బంగారపు రిస్ట్ వాచి ఒకటి ఉండాలి రోయ్, ఆ ఈ హడావుల్లో ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో, మళ్ళీ శవాన్ని తీసుకుపోయేటప్పుడు ఆ శవవాహకులు తీసుకుపోతాడు, రిస్ట్ వాచి జాగ్రత్త, అంటే ఇంత ఏడుపులో కూడా వాళ్ళ ఆయనకి బంగారపు వాచి ఉందని కూడా గుర్తుంది ఆవిడ, ఆ చేతికి ఉంగరాలు తీసేదాకా ఆవిడ అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే భార్యామణి వెళ్ళిపోతే భర్త అంతే, ఆవిడ కోసం ఏడుస్తూనే ఉంటాడు, తాళిబొట్టు జాగ్రత్తలే, గొలుసు జాగ్రత్తలే, గాజులు జాగ్రత్తలే అంటాడు. ఇక కూతుళ్ళు అయితే చెప్పేక్కర్లా, ఒక కూతురు అయితే ఇంకా అక్కడ తల్లి శవం ఉంది, నిజంగా చెప్తున్నాను, అమ్మ అకౌంట్ పొద్దున డబ్బులు ఎవరు తీస్తారు, అమ్మ అకౌంట్లో 50,000 50,000 ఉన్నాయట, ఈ డబ్బులు బయటకు ఎలా వస్తాయి అంటే, ఇంక వాళ్ళ అమ్మ తావకుండా అసలు గొడవ పోయి బ్యాంక్ అకౌంట్ బయటకు ఎలా వస్తుంది అని ఊహలో పడిపోయింది కూతురు. అంటే ఇంకేం చెబుతామండి, ఈ మానవుల యొక్క లక్షణం కాబట్టి ఎంత గొప్ప ఆదర్శ దంపతులైనా బ్రతికున్నప్పుడే బంధం. ఒక్కసారి ఈ శరీరములో ఉన్న వాయువు వాయువులో కలిసిపోతే ఆ తర్వాత ఏమి లేదు, మా ఆయన లేదు, మా ఆవిడ లేదు, ఆవిడ లేదు, కావిడ లేదు, ఏమీ లేకుండా ఎవరికి వాళ్ళే, ఎవరి దాని వాళ్ళు పోవలసిందే. అది సృష్టి రహస్యం. అందున ఇలా చక్కగా ఏదో మంచి పంచి కట్టుకుని విభూతి పెట్టుకుని ఉంటే కానీ పిశాచ రూపంలో ఇలా వస్తే ఎంత భార్యనే దగ్గరికి రానివ్వదు. అందుకని ఆవిడేమన్నది, ఇతన్ని శాప విముక్తి అయ్యేదాకా నాకు కంటపడకుండా చూడండి నారద మహర్షి అనగానే, నారదుడు చూసావరా ఇప్పుడైనా గ్రహించు సంసారం అంటే ఏమిటో, ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యామోహం పొందకు అనగానే వీడికి అర్థమయ్యింది. నారదస్వామి నీవు చెప్పిందంతా నిజమే కానీ అదేమిటో, మా ఆవిడ నన్ను తిడుతున్నా కంట పడద్దన్నా, ఆవిడ చూడకపోతే మా అబ్బాయిని చూడకపోతే నాకు మనశ్శాంతి లేదు, ఏం కర్మ వచ్చి పడిందో, ఎప్పుడు శాపం ముక్తి అవుతుందో, ఏ స్వామి ఎంత కొంప ముంచావయ్యా నాకు ఎంత శాపం పెట్టావు, అదేదో పోని పుట్టాడో అయిపోవాలి, పొడుగాడు అయిపోవాలని శాపం పెట్టచ్చు కదా, పిశాచమే అయిపోవాలంటావా అని ఏడుస్తూ పోయట. మళ్ళీ వాడు శాప విముక్తి అయ్యేదాకా భార్య దగ్గర కానీ పిల్లాడి దగ్గర కానీ వచ్చి ఎదురుగుండా పడ్డానికి ధైర్యం వహించేవాడు కాదు పాపం. అందువల్లే చేసిన ప్రతి పాపము ఏదో ఒక సమయంలో ఇలా అనుభవించక తప్పదు. సాధ్యమైనంత వరకు దోషాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అందుకే ఎప్పుడైనా మీరు మీ ఇంటికి వచ్చిన వాడికి నియమం ఉంటే, నియమం పాడు చేయకంటే నేను ఎక్కడా తినను అని ఒక ఆయన నియమం పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి బలాత్కారంగా పెట్టకూడదు, ఆయన నియమం పాడు చేయకూడదు. ఒకవేళ అలా తినిపిస్తే ఇలాగే ఏ జన్మ ఎత్తుతాము, మళ్ళీ ఏమవుతుందో తెలియదు. వద్దంటే ఎందుకు, మనకు ఒకటి నియమం ఎందుకు పాడు చేయటం. నేను తాగను కాఫీ అన్నాడు, ఎందుకు బలాత్కారంగా గొట్ట నోట్లో పెట్టినట్టు పెట్టి పోసేయటం స్ట్రా పెట్టి. కాబట్టి ఈరోజు నుంచి ఒక నియమం పెట్టుకోండి మీరు, ఎవరికైనా ఒక నియమం ఉంటే ఆ నియమాన్ని మనం పాడు చేయొద్దు. ఇతరుల యొక్క నియమములను పాడు చేసిన వాడు కూడా పిశాచి జన్మ ఎత్తుతాట, అది కూడా దోషమే. ఇంకిక్కడ ఈ గోపాలుడి కథ ఎలా ఉంటే, చోళరాజుగారికి చోళరాజుగారి భార్యకి విషయం తెలిసింది, స్వామివారి దగ్గరికి వెళ్ళారు, కాళ్ళ మీద పడ్డారు, చోళరాజా నీ రాజ్యంలో నేటి నుంచి నా పెళ్ళయ్యేదాకా వర్షములు పడవు, ఇంతకాలం నీ రాజ్యంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి, గోవులను పోషిస్తున్నావు గనక, గోపాలకుల్ని రక్షిస్తున్నావు గనక. క్షణికోద్రేకంతో గోపాలుడు నా తల పగలగొట్టాడు, ఆ పగలగొట్టడానికి మూల కారకురాలు నీ భార్య, ఆవు పాలు లేకపోతే కొంప మిగిలిపోతాయా, ఆవుని కేవలం పాల కోసమైనా పోషించేది, ఆవు అందుకే సందేశం ఇచ్చింది, ఆవుని పోషించడమే ధర్మం, అది పాలిచ్చినా ఇవ్వకపోయినా, అది గొడ్రాలైనా కాకపోయినా, అది సాధువైనా అసాధువైనా ఆవు ఆవే, ఆవు పరబ్రహ్మస్వరూపం, అటువంటి స్వరూపం దగ్గరున్న పాల మీద ఆశతోటి నీ భార్య గొల్లవాడిని తిట్టింది పాపం, ఆ గోపాలకుండి తిట్టింది, ఆ పుణ్యాత్ముడికి శాపాన్ని ఇప్పించింది, ఈ పాపం వల్ల మీ ఇద్దరి యొక్క సామ్రాజ్యంలో నా వివాహం పూర్తయ్యేదాకా నెలకి 3 వర్షాలు కురిసేవే, అవి కురవకుండా పోగాక అనగానే ఆ క్షణమే ఆ రాజ్యంలో వర్షాలు కురవకుండా పోయాయి. స్వామి కళ్యాణం ఎప్పుడవుతుందా అని అంతకాలం వాళ్ళు కూడా క్షేమం పొందారట పాపం, క్షేమం పోయి. ఇంక ఇప్పుడు స్వామివారు తీవ్రమైన గాయం బాధ తట్టుకోలేకడాల్మీకమూ వల్మీకంలో నుంచి పైకి లేచి పంటని బాగా తీసుకుంటే అది పైకి లాగితే నొప్పొచ్చేస్తుందిట, ఆయనకు కూడా నొప్పి వస్తుందిట, రక్తం వస్తుంది. దాంతో ఆయన ఏం చేశాడు, ఇంక ఇక్కడ ఉండలేమనుకుని మెల్లగా ప్రాంతానికి వెడితే నాకు రోగం తగ్గుతుందో, ఈ గాయకు ఏ బాధ తొలగుతుందో అనుకుంటూ అలా 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 వెళ్ళాడు. ఎదురుగుండా పెద్ద కొండ కనపడింది, ఆ కొండ మీదకి వెళ్ళడం మొదలుపెట్టాడు. తమాష జరిగింది ఆ సమయంలో, ఆ కొండ మీద గొప్ప సరోవరం ఉందని చెప్పుకున్నాం కదా, దానికే స్వామి పుష్కరిణి అని పేరు. ఇప్పుడున్న పుష్కరిణి తగ్గిపోయింది, రాను 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 పుష్కరిణి కూడా కుంచుకుపోయింది కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ చేయటం వల్ల. ఒకనొకప్పుడు ఆ సరోవరంలో ఈ చివరి నుంచి ఆ చివరికి 1000 ఏనుగులతో తిరిగాడు శ్రీనివాసుడు అన్నారు. ఇప్పుడు 1000 ఏనుగులా, గట్టిగా 1 ఏనుగు పట్టదు అంటే ఏమవుతుందనమాట, తర్వాత తర్వాత వచ్చే మహారాజుల కాలంలోనూ అది తగ్గిపోయింది, కలియుగంలో ఇంకా తగ్గిపోయింది, చివరికి ఇప్పుడున్న ఈ చిన్న మడుగు మిగిలింది. చెరువుల్ని పెద్దవి చేయాలి, అందుకే వాటిని కుంచుకుపోయేలా చేయకూడదు, చెరువుల్ని పుడిచిన వాళ్ళకి మహాపాపాలు వస్తాయని శాస్త్రం. అది స్వామి సంకల్పం పక్కన పెడితే విశాలమైన స్వామి పుష్కరిణీ తీరంలో భూవరాహస్వామి వారు ఉన్నారు. ఆ వరాహస్వామి వారు మధ్యలో కొంతకాలం తన శక్తిని ఉపసంహరించుకున్నాడు అన్నారుగా. ఇప్పుడు విష్ణువు భూలోకానికి వచ్చే ముందు ఆ వరాహస్వామి యొక్క కంసిని మళ్ళీ తిరిగి వరాహస్వామిలో ప్రవేశపెట్టాడు. అంటే విష్ణువు ఏకకాలంలో కొండ మీద వరాహ రూపంలో ఉన్నాడు, ఇక్కడ శ్రీనివాసుడిగా ఉన్నాడు. ఎన్ని రూపాలపైన ఉంటాడు ఆయన, నేను ఆయనే, ఈ పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఆయనే, మొత్తం ఈ చరాచర జగత్తులో అది ఇది అనే తేడా లేకుండా ఒక అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు అన్నీ ఆయనే, ఆయన కానిదంటూ లేదు. అందుకే అణోరణీయాం మహతో మహీ అన్నారు ఆయన. అలా సర్వం తానయైన ఆ పరమాత్ముడు ఇక్కడ వరాహ రూపంలో, ఇక్కడ శ్రీనివాస రూపంలో ఉన్నాడు. వరాహ రూపంలో ఉన్న స్వామి పుష్కరిణీ తీరం నుంచి కాసేపు నా సామ్రాజ్యం కొండ ఎలా ఉందా అని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సమయంలో అబ్బా అబ్బా అని బాధపడుతూ శ్రీనివాసుడి రూపంలో కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఇద్దరు ఒకడికొకడు తెలియనట్టు నటించడం మొదలెట్టారు. అది భగవంతుడు లేలంటే, బాధపడి పైకి వస్తూ ఉంటే ఆ సమయంలో ఒక తమాషా జరిగింది. వృషభుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఆ కొండ మీదకు వచ్చాడు. వాడు చాలా కాలంగా ఈ వృషభాసురుడు కొండ మీద తపస్సు చేసుకున్న ఋషుల్ని చీల్చి చెండాడడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఋషులు పురాణం చెబుతుంటే వాళ్ళ మీదకు వెళ్ళి, ఎరా మీరు పురాణాలు చెబుతారట్రా, మీరు పురాణం చెప్పకపోతే దేశానికి ఏమైనా నష్టమట్రా అని ఆ పౌరాణికుల్ని చంపి తినేయడం మొదలెట్టాడు. ఆ వృషభాసురుడే ఉంటే అసలు పురాణం చెప్పడానికి నేను లేను, మీరు లేరు, ఎవరూ లేకుండా అయిపోతారు. వృషభుడు అనేటటువంటి వాడు ధర్మహాని చేసేటటువంటి వాడు. వాడు అందులో ముఖ్యంగా ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వేద పండితులు అంటే వాళ్ళకి చాలా కోపం ఉంటుంది. వాడికి వేదాల మీద, వేద పండితుల మీద, పౌరాణికుల మీద ఎవరికి కోపం ఉంటుంది? రాక్షసులకే కోపం ఉంటుంది. అంటే వీళ్ళని తిట్టారంటే వాళ్ళు రాక్షసులని శాస్త్రం, వాళ్ళకి తప్ప తక్కిన వాళ్ళకి ఆ క్రోధం ఉండదు. ఈ వృషభాసురుడు కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషుల ఆశ్రమాల మీదకి వెళ్ళి ఆశ్రమాలన్నింటినీ చితక్కొట్టి కాళ్లతో మట్టగించి నాశనం చేసి ఋషుల్ని కత్తులతో నరికి వాళ్ళ రక్తం గడగడగడగడ యాపిల్ జ్యూస్ తగినట్టు తాగేయడం మొదలెట్టాడు. ఆ సమయంలో వరాహస్వామి వారు పుష్కరిణీ తీరం నుంచి కొండంతా తిరుగుతున్నాడు. ఎదురుగుండా వృషభాసురుడు కనబడ్డాడు. పళ్ళు పటపట కొరికాడు వరాహస్వామి వారు. ఓరి దౌర్భాగ్యుడా, ఇది వైకుంఠం, నా కొండ, నా కొండ అండ అని భావించి ఎంతోమంది ఋషులు ఇక్కడ ఆశ్రమాలు నిర్మించుకున్నారు, తపస్సులు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. అటువంటి ఋషుల ఆశ్రమాలు నాశనం చేస్తావా, ఋషుల్ని చంపుతావట్రా అని వెంటనే చేశాడు వరాహస్వామి వారు. ఆ వృషభాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. ఆ వృషభాసురుడికి పెద్ద కొమ్ములుండేవి, వాటి తలకాయ ఆభూతాకారంలో ఉండేది. ఈ వరాహస్వామి వెళ్ళి వాడు రెండు కొమ్ములు పుచ్చుకుని గిరగిరా తిప్పి వంచి వాడిని ముమ్మారు గిర్రం తిప్పేశాడు. మూడుసార్లు ఇలా తిప్పేట. ఆ తిప్పడంలో కూడా ఎలా ఉందది, మనం అప్పుడప్పుడు బట్టలు తుక్కునేటప్పుడు బర్రని గిర్రని తిప్పుతూ ఉంటాం ఈ వస్త్రాలు, అలా వస్త్రం తిప్పినట్టు తిప్పేట. అప్పుడప్పుడు మా యజ్ఞబ్రహ్మగారు ఉన్నారే, ఆయన స్నానానంతరం ఏం చేస్తాడో తెలుసా, వస్త్రాన్ని నీళ్ళల్లో నానబెట్టి బాగా గుంజి దాని తర్వాత బయటకు వచ్చాక అని జాడిస్తాడు. ఆ ఒక్కసారి అలా విదిలిస్తే అవుతుందన్నమాట ఆ వస్త్రం. ఆ విదిలింపు వల్ల అందులో ఉన్నటువంటి నీళ్లు నేల మీద పడతాయి, దాంతోపాటు వెనకాతలను నా మీద పడతాయి, పక్కన ఉన్న వాళ్ళ మీద పడతాయి. అలా వస్త్రం విదిలించినట్టుగా ఈ వృషభాసురుడు కొమ్ములు పుచ్చుకుని గిర్రను విదిలించేట. ఆయన విదిలించి వాడిని పైకెత్తి వాడు కింద పడేలోపు కాలుతో ఒక్క తను తినాడు. ఫుట్బాల్ అంటారు దాన్ని. వాడు కింద పడుతుంటే రాక్షసుడు కాలుతో తనగానే వాడి శరీరం ఎక్కడికో పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చి ఢామ్ అని నేల మీద పడింది. పడ్డంతో వాడి కళేబరం పగిలి దోస పండు పగిదినయ్యే, మిగల ముగ్గిపోయిన దోస పండు పగిలినట్టు పగిలిపోయేదిట. ఆ దోస పండుని ఎంత బాగా వాడారో, తెలుగులోకి వచ్చేసరికి ఈ తరిగొండ వెంకమాంబ దోస పండు అంది. బాగా ముగ్గిపోయిన దోస పండు టక్క నేల మీద కొట్టండి, గింజలు బయటకు వచ్చేసి ఆ పండు గుద్దొచ్చేసి పగిలిపోయినట్టు అయిపోతుంది. కానీ మూలంలో వెంకటాచల మహాత్మ్యంలో వరాహ పురాణంలో అయితే గుమ్మడికాయని ఇంటి ముందు పగలగొట్టినట్టుగా అయిపోయిందట వాడి కళేబరం. గృహప్రవేశానికి ముందు ఏం చేస్తారు, ఓ గుమ్మడికాయకి పైన ఆ ముచ్చిక్కు కోసేస్తారు, దానిలో వసంతం పోస్తారు అంటే పసుపు కుంకుమ పోసి నీళ్లు పోసి ఆ తర్వాత గుమ్మడికాయ పుచ్చుకొని ఢామని కొడతారు. ఆ గుమ్మడికాయ ముక్కలు ముక్కలు అయిపోతుంది గడప మీద, అప్పుడు అందులో ఉన్న పసుపు కుంకాలు పడిపోతాయి. ఆ కుంకము పసుపు గోడల మీద వాటి మీద చల్లా చెదరగా పడిపోయినట్టుగా వాడి కళేబరం పగిలిందిట. తెలుగులోకి వచ్చేసరికి దోస పండుగా మర్చింది ఆవిడ. దోస పండు బాగానే ఉంటుందండి, దోస పండు బాగా ముగ్గితే దాని నేల మీద ఒక్క దెబ్బ కొడితే ఓ అరే దేవుడు చెత్త కింద అయిపోతుంది, వీడి శరీరం అంత అయిపోయిందన్నమాట. ఈ విధంగా వృషభాసురుని తునిమి వైచి అవల భూదేవితో అఖిల పర్వత సుభాసానుశృంగములను బహువత్స పన్నగాద్రిదలచి మరల వచ్చుచునున్న మార్గమందు నరుని చందమున శ్రీగతి నిలిచి ఉండగాండు హెచ్చి తనతోడ పోరాడ వచ్చి నన్ను చూ సటలు చెడి పిల్చి వికటాట్ట హాసంబు చేసి దిగ్గజంబుల చెవులు భేదిల్సుకరణి ఖుర్ఖురారవమనరించే ఘోరముగం. ఈ విధంగా వృషభాసురుణ్ణి సంహరించాడు. ఆ వృషభాసురుడు తెచ్చిన కొండే వృషభాద్రి. వృషభము అంటే ధర్మం. ఒక పాపాత్ముణ్ణి చంపి ధర్మమును అక్కడ ప్రతిష్ఠించాడు గనక ఆ కొండకు వృషభాద్రి అని పేరు వచ్చింది. అక్కడ భూదేవిని పిలిచి, భూదేవి రాక్షసంహారం జరిగింది కదా, ఇక మనిద్దరం కలిసి చట్టాపట్టాలు ఆడుకుంటూ కాసేపు పాటలు పాడుకుందామా అని భూదేవి సమేతంగా సరదాగా గానం చేసుకుంటున్నాడు ఆయన. ఆ సమయంలో అమ్మా అని గాయపు బాధతో మూలుగుతూ పైకొస్తున్నటువంటి శ్రీనివాస స్వామి వారు గొడ్డలతో కనబడ్డాడు. ఆ గొడ్డలి శరీరం తాకుండా అసలే ఆయన నలుపు. ఆ నల్లని శరీరం మీదేమో ఎర్రని రక్తపు మచ్చలు, పైన గొడ్డలి, ఇవన్నిటితో శ్రీనివాసుడు రూపం మారిపోయిందిట. అందుకని ఆ రూపాన్ని చూచి ఎవడో నరుడి ఆకారంలో మరొక రాక్షసుడు వస్తున్నాడు, అసురుడు నరుడి చందంలో వస్తున్నాడు, ఈ వృషభాసురుడిని చంపానంటే మళ్ళీ ఇంకో నరాసురవర్ధముడు ఎవడు వీడు, వీడి సంగతి చూస్తాను అని వరాహస్వామి వారు ఈ జటలు ఒక్కసారి ఝడిపించి కోరలు బయటకు వచ్చేలా చేసి నరిచి ఘుర్ఘుర రావం చేశాడు. మహాఘుర్ఘుర రావం చేశాడు. రారా రా నీ సంగతి చూస్తాను, ఒరి రాక్షసాధమ అంటూ మీదకి రాగానే ఉలిక్కిపడి ఈ నారాయణుడు పక్కనే పొదలో దాక్కున్నాడు. ఆ పొద దాకా వచ్చేసాడు వరాహస్వామి. అంటే వరాహస్వామి వారికి తెలియదా, శ్రీనివాస స్వామికి తెలియదా, ఒకే స్వామి రెండు రూపాల్లో ఉన్నారు కదా చెప్పాగా, ఇదొక గొప్ప లీల. అక్కడికి జడలు ఇలా జలిపించగానే అప్పుడు వరాహస్వామి వారి వెంట్రుకలు కొన్ని ఆ ప్రాంతంలో రాలే. అందుకే ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా నిత్య కళ్యాణం జరుగుతోంది. వరాహస్వామి వారి యొక్క జటలు పడిన ఆ ప్రాంతంలోనే ఇప్పుడు కళ్యాణ మండపం కట్టి అక్కడే నిత్యం స్వామివారికి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి, ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటుంది కళ్యాణం. ఆ ప్రదేశంలో వరాహస్వామి యొక్క ఈ వెంట్రుకలు పడ్డాయి. వెంట్రుకలు పడిన ప్రదేశం పవిత్ర స్థలం. అడవి పంది యొక్క వెంట్రుకలు పడితేనే అది యజ్ఞానికి పనికొస్తుందని, అది చాలా గొప్ప స్థలమని, తీర్థస్థలమని శాస్త్రం. అందుకే ఇప్పుడు కూడా అడవి పంది వెంట్రుకలు ఎక్కడైనా ఉన్నాయా లేక అడవి పంది తవ్విన మట్టి ఎక్కడుందా అని యజ్ఞం చేసే ముందు వెతుకుతారు. ఉపనయనానికి కళ్యాణాలకి ఆ మట్టి చాలా మంచిది. లోకంలో నిత్యం కళ్యాణం జరుగుగాక శ్రీనివాసునికి, ఇక్కడికి వచ్చేవాళ్ళు తరించెదరుగాక అనే ఉద్దేశంతో ఊరికే అలా గురగుర శబ్దం చేసి కొన్ని వెంట్రుకలు లాల్చాడు ఆయన. అయినా ఏమెరగనట్టుగా నారాయణుడు పొదలో దాక్కుంటే దగ్గరకు వచ్చి ఎవడవరా నీవు, బయటికి రా అని అంతలోనే విష్ణువుని చూచి అయ్యయ్యో శ్రీనివాస నువ్వా, నా అంశవి నువ్వు కదా, ఇదేమిటి నీకు ఈ దురవస్థ, ఈ తల ఎలా పగిలింది, ఈ గొడ్డలేమిటి, నెత్తురేమిటి. వైకుంఠ మెడవాసి వచ్చిన గతి ఏమి, సిరియురంబునలేని చిత్రమేమి, మానవాకృతి నిందుబూని ఉండిదేమి, తల మీద గాయంబు తగులుటేమి, ఉడిగిన బలముతో ఒదుగుచుండుటిదేమి, కన్నుల బాష్పముల్కారుటేమి, నే రొప్పినప్పుడు నే రొప్పినప్పుడు నిల్చి పల్కక నాకు లోగినట్లడవిలో డాగుటేమి, వింతగా తోచుచున్నది విధము నాకు తెలుపు నిక్కముగా నంచు పలుక కలకనుంది అడగా అరమరలు లేక దీనాస్యుడగుచు భూవరుని చూచి పల్కె లక్ష్మీ విభుండు. ఇప్పుడు అడిగాడు ఆయన, వైకుంఠం విడిచిపెట్టి ఈ భూలోకానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వక్షస్థలం మీద నిరంతరం లక్ష్మీదేవి వెలిగిపోతూ ఉండేది, ఆ లక్ష్మి ఏమయ్యింది? మానవాకారంలో ఒంటరిగా ఎందుకు వచ్చావు? నెత్తి మీద ఈ గండ్రగొడ్డలేమిటి? ఈ రక్తం ఏమిటి? పోని నన్ను చూచి భయపడి దాక్కోవడం ఏమిటి? నా అంశవి నీవు కదా, నాలో సగభాగానివి నీవు కదా, అటువంటిది నన్ను చూచి పొదల్లో దాక్కోవడం ఏమిటి? గాయాన్ని అలాగే పచ్చిగా ఉంచుకోవడం ఏమిటి? కళ్ళ వెంబడి నీళ్ళు ఏమిటి? ఇదేదో విచిత్రంగా ఉంది. శ్రీనివాస లీలలు శ్రీనివాసుడికే తెలియాలి అనగానే స్వామి వరాహస్వామి అన్నీ తెలుసుండి తెలియనట్టు నటిస్తున్నావు. లక్ష్మీదేవి నన్ను వదిలి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆవిడ పోవడంతోటే కష్టాలు వచ్చాయి. బంగారం లాంటి ఇల్లాలను వదులుకున్నాను. ఇల్లాలు లేనివాడి